ఈ నవరాత్రి సాధనా శిబిరంలో నేను మీకు ఒక వాగ్దానం చేశాను, ఒక ప్రామిస్. ఏమిటా ప్రామిస్ అంటే, మీ జీవిత లక్ష్యం వైపు జన్మ జన్మలకి మీరు దారి తప్పకుండా ఉండేటట్టు ఒక సంబంధాన్ని కలగజేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఇది కేవలము ఒక భావావేశంలో చెప్తున్న మాటలు కావు. ఈ విషయాలు నేను మీకు చాలా సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాను. నేను గురువు గారి యొక్క జన్మ శతాబ్ది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ని మనం గురువు గారికి కానుకగా ఇవ్వాలి. ఇది చెప్పానా లేదా? ఇప్పుడు చెప్తున్నానా? ఎప్పటి నుంచి చెప్తున్నా? ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ప్రీపోన్ మనం ఎప్పుడనుకున్నాం? 2010 అనుకున్నాం. శ్రీరామ్ శర్మ ఆచార్య ట్రేడ్ మార్క్ ఏంటి? ప్రీపోన్. పోస్ట్ పోన్ అవుదా? ఆయన కార్యక్రమాలన్నీ ప్రీపోన్ అవుతాయి. అది మీ అనుభవంలో ఉన్నాయి కదా, మీ వ్యక్తిగత జీవితంలోనూ ప్రీపోన్ అవుతాయి. సరే, ఆయన కార్యక్రమాలు ఎప్పుడూ ప్రీపోన్ అవుతాయి. ఇంచేత ఈ నవరాత్రి శక్తి సాధన శిబిరములో మీ జీవిత లక్ష్యము జన్మ జన్మలకి నిర్దేశింపబడుతోంది. చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. మళ్ళీ మీ ఈ జీవిత లక్ష్యమే కాదు, ఇంకా జన్మ జన్మలకి కూడా మీ జీవిత లక్ష్యం ఫిక్స్ అయిపోతుంది. ఇది ఫిక్స్ అవటానికి, మీరు ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి అంటే, అనేక జన్మలు బట్టి మనము ఆ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వంతో సంబంధం కలిగి ఉన్నాము. ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలలో కబీర్ దాస్, సమర్థ గురు రామదాస్, రామకృష్ణ పరమహంస మాత్రమే కాదు, చాలా చాలా ఆయన జన్మ పరంపర ఉన్నది. తర్వాత ఎప్పుడో మీలోనే ఎవరైనా దిగదృష్టి కలిగినటువంటి చేతనత్వం ఆవిర్భవిస్తే దాని గురించి చెప్పగలుగుతుందేమో. ప్రస్తుతం మాత్రము అదే గురుదేవుల మాట మీద విశ్వాసం ఉంచి మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, గుర్తు ఉంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, మనమందరము ఆయనతో జన్మ జన్మల బట్టి సంబంధము కలిగి ఉన్నాము. ఇజ్ ఇట్ క్లియర్? నమ్ముతున్నారా మీరు దీన్ని? లేదు, కాస్త గట్టిగా చేతులెత్తండి నమ్మేవాళ్ళు. అంచేత మనం అందరము కూడా పూజ్య గురుదేవులతో అనేక జన్మలు బట్టి సంబంధం కలిగి ఉన్నాము. అంటే మనమందరము అంటే ఆంధ్రప్రదేశ్లోని సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరమానంద గారేనా, లేకపోతే శాంతికుంజ వాళ్ళు కూడానా? శాంతికుంజ వాళ్ళేనా? ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి అనేక అఖిల విశ్వ గాయత్రి పరివార వాళ్ళు కూడానా? రాబోయే వాళ్ళు. అర్థమైంది కదా? అంతేనా, మనం అందరము ఏమిటి? ఒక కుటుంబంలోని వ్యక్తులు. ఒక కుటుంబంలో వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులకి బాధ్యత ఇవ్వబడుతుంది. ఇవ్వబడదా? ఆ బాధ్యత ఎవరిస్తారు? అతనికంటే పై స్థాయిలో ఉన్నాడు. అంటే ఈ బాధ్యతలు ఎవరిచ్చారు? గురువు గారు ఇచ్చారు కదా. అంచేత గురువు గారు ఎవరికైనా ఏదైనా ఒక బాధ్యత ఇచ్చారు అని మీరు నమ్మినప్పుడు మీరు కర్తవ్యం ఏమిటి మీది? ఆ బాధ్యత తీసుకున్న వ్యక్తికి చేదోడు వాదోడుగా ఉండాలి. మిలిటరీ అంటే అది నేను చేస్తాను, నేను చేస్తాను, నేను ఇలా యుద్ధం చేస్తాను, నేను అలా యుద్ధం చేస్తానంటే ఇంకా అదే మిలిటరీ. అది పాయింట్ అర్థమవుతుందా? చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇది నేను ఎవరిని కించపరచడానికి కానీ మీ ఆలోచనలను తప్పు పట్టడానికి నేను చెప్పటంలే. మీరు ఈ ఆలోచనగా ఆలోచిస్తే మీకు చాలా సమస్యలు ఉండవు. నాకు ఎందుకు సమస్యలు ఉండవు అంటే, నేను ఎప్పుడు ఇదే ఆలోచిస్తాను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా పెట్టాలో అలా పెడుతుంది. తెలివైన వాడు ప్రకృతి అలా ఎందుకు చేసింది అని ఆలోచిస్తాడు. దాన్ని సైన్స్ అంటాం. సైంటిస్ట్ ఒక ప్రయోగం చేస్తారు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిపోయిందని ఏడుస్తూ కూర్చుంటాడా, మళ్ళీ ప్రయోగం చేస్తాడా? ఎలా చేస్తాడు? చేసిన తప్పు మళ్లీ చేయడు, చేసిన తప్పు మళ్లీ చేయడు. అలా చేసుకుంటూ పోతాడు కనుక చివరికి లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు క్యాన్సర్కి మందు కనిపెట్టాలి, తెలియదు వాడికి, ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రతి రెండవ ప్రయోగము మొదటి ప్రయోగం కంటే కొంచెం బెటర్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ మనం ఏం చేయాలి దాని గురించి ఆలోచిద్దాం. మనం ఏం చేశాము, ఎవరిని ఏమనుకున్నాము, ఎలా అనుకుంటున్నాము, అది కుటుంబంలో చాలా సహజమే. మీ కుటుంబంలో మీరు ఎవరి మీద కోపం తెచ్చుకోకుండా చీప్పం అనుకుండా ఉన్నారా? అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. నిజంగా మేము మా కుటుంబంలో వాళ్ళని ఎవరిని కూడా ఎప్పుడో ఏ పరిస్థితుల్లోనూ కోంపడలేదు. మీరు చాలా మంచివాళ్ళనే అన్నాను అన్నమ్మా నిజంగా అన్నవాళ్ళు చేతులెత్తండి. ఖచ్చితంగా వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులై ఉంటారు, వాళ్ళు గురువు గారి కంటే చాలా గొప్పవాళ్ళై ఉంటారు. ఎందుకంటే గురువు గారు కూడా చాలా మందిని కోంపడ్డారు, అందులో నేను ఒకడిని. నన్ను గుద్దారని కూడా చెప్పాను కదా, యుగ నిర్మాణ యోజన గురించి ఆయన చెప్తా ఉంటే వినకపోతే చెయ్యి ఎత్తి గుద్దాడు. ఇప్పటికి నాకు తలుచుకుంటే ఆ స్వాధిష్టాన చక్రం మీద ఆ దెబ్బ నొప్పి తెలుస్తుంది. నేను ఆయన ఇద్దరమే ఉన్నాం రూమ్ లో అప్పుడు, ప్రాణ ప్రత్యావర్తన శిబిరంలో 60 మంది వెళ్లాము. ఒక్కొక్కళ్ళనే ఆయన ఇంటర్వ్యూకి పిలుస్తున్నాడు. నేను వెళ్తే ఎందుకో ఆయనకి ఆ మూడు వచ్చింది, యుగ నిర్మాణ యోజన, 108 సూత్రాలు, దాని సైన్స్, ఎకనామిక్స్, పొలిటీషియన్స్ అన్ని చెప్తున్నాడు. మధ్యలో నా ధ్యానము ఇటు వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేశాడో చెప్పాను కదా. ఎందుకు చెప్తున్నాను అంటే అప్పుడప్పుడు మనం లక్ష్యాన్ని మర్చిపోదు, లక్ష్యాన్ని మరవకండి. ఏమిటి మన లక్ష్యము? ఒకటే లక్ష్యం, గురువు గారు చెప్పింది చెయ్యాలి. మన సొంత బుర్రలు పెట్టము, అర్థమైందా? ఇంచేత ఒక సంకల్పం తీసుకోండి ఇప్పుడు నాతో పాటు, మేము గురువు గారు చెప్పినది. ఏ గురువు గారు? శ్రీరామ శర్మ ఆచార్య గారు. అర్థమైందా? మీ గురువు చెప్పింది కాదు, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు చెప్పినదే చేస్తాను. క్లియర్? వెరీ క్లియర్. అర్థమైందా? అంచేత ఇప్పుడు మీరు ఒక సంకల్పం తీసుకుందాం. ఇవాళ నుంచి మీరు కార్యకర్తలు. ఎవరి కార్యకర్తలు? కార్యకర్తలు. ఆయన కోరిక ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని మార్చేయాలి. ఎలా మార్చాలి? ఈ ప్రపంచంలో మూడు దిశలుగా మనం ఎదగాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమ. ఇది లక్ష్యాలు గుర్తుంచుకోండి, మామూలు లక్ష్యాలు కాదు. మీరు మర్చిపోతున్నారు, మీరు గాయత్రి మంత్ర ప్రచారకులు కాదు. గాయత్రి మంత్రము యుగయుగాలుగా ఉన్నది, ఈ కలియుగంలోనే కాదు, ఈ త్రేతాయుగంలోనే కాదు. భగవంతుడు తెలియాలి. ఎందుకంటే రాముల వారి అవతారం ఈ త్రేతాయుగంలో జరగలేదు, పురాణాల్లో చెప్పబడింది కదా. అది ఏ త్రేతాయుగంలో జరిగిందో అదంతా మనకి కాలం గురించి గణన వద్దు. అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే, గాయత్రి మంత్ర ప్రచారం కాదు, గాయత్రి మంత్ర తత్వ ప్రచారము, ద ప్రిన్సిపుల్ బిహైండ్ గాయత్రి, అది మర్చిపోకండి. కానీ ప్రిన్సిపుల్ చెప్పాలంటే ముందు గాయత్రి మంత్రం చెప్పాలిగా. మేము ప్రిన్సిపులే చెప్తాం, గాయత్రి మంత్రం చెప్పామంటే ఎట్లా కుదురుతుంది? అందువల్ల గాయత్రి మంత్ర ప్రచారం మన లక్ష్యంలో ఒకటి. కానీ గాయత్రి మంత్ర ప్రిన్సిపుల్ ప్రపంచంలో నాకు తెలిసి, ఇది నా సొంత అభిప్రాయం, ఇంచేత మీరు ఎవరు కూడా దీన్ని అథారిటీ అడగండి. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కూడా చెప్పలేదు. వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు. ఉదాహరణ నేను చెప్తాను కదా, ఫారడే ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు, కానీ కంప్యూటర్ ఆయన చెప్పలే. ఎలక్ట్రిసిటీ లేకపోతే కంప్యూటర్ రాదు, కానీ కంప్యూటర్ చెప్పినవాడు ఎలక్ట్రిసిటీ యొక్క ప్రిన్సిపుల్ ని పట్టుకున్నాడు, ఎలక్ట్రిసిటీని పట్టుకోలేదు. అర్థమైందా? మన లక్ష్యము మొట్టమొదటి ఏంటి అంటే ఈ మూడు లక్ష్యాలు, అసతోమ సత్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. దానికి మూడు శరీరాల ధ్యానము చాలా సీరియస్ గా ప్రతిరోజు మీరు చేయవలసిందే. వ్యక్తిగతంగా మీరు ఎదగకుండా, ఇందాక ఆయన మౌల్డ్ అని చెప్పి అనిపిస్తారా, మౌల్డ్ అంటే అర్థమైందా? ఆయన చెప్పిన భాషలో ఒక మూర్తిని తయారు చేయాలి అంటే, లక్షలాది కోట్లాది మూర్తులు తయారు చేయాలంటే ముందేం చేస్తాం, ఒక క్యాస్ట్ వేసుకుంటాం, ఒక మౌల్డ్ తయారు చేసుకుంటాం. దాని తర్వాత ఎన్ని మూర్తులైనా తయారు చేయొచ్చు. అంచేత మొట్టమొదటి సంకల్పం మీద ఏమవ్వాలి అంటే, ఈ గురువు గారు చెప్పినటువంటి మూడు శరీరాల ధ్యానము చేస్తాను. ఇది చేయనటువంటి వాడు ఖచ్చితంగా ఆధ్యాత్మికత యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోలేడు. ఎందుకది చెప్తున్నాను, మనమందరము కూడా ఈ మూడు శరీరాలకి బానిసలం. స్థూల శరీరానికి బానిసలం, కామ మనోమయ కోశానికి బానిసలం, దాన్ని స్థూల శరీరం అంటాం. దాని తర్వాత మనోమయ శరీరానికి బానిసలం. ఆ బానిసత్వమే ఈ రెండు మూడు రోజుల్లో మనకి ఒక ఉదాహరణగా కనిపించేది. అదేమీ తప్పు జరగలేదు. శక్తి ప్రసారణ జరుగుతున్నప్పుడు లోపల ఉన్నటువంటి బయటకు వస్తాయి. అవేమవ్వాలి, అవి కడిగేసుకోవాలి. క్లియర్? కడుక్కోవటానికి రెడీ కండి. మొట్టమొదట మౌల్డ్ ఏంటి అంటే, నా స్థూల శరీరంలో ఆ సవిత యొక్క కిరణాలు ప్రవేశిస్తున్నాయి. వందనీయ మాతాజీ చాలా అద్భుతంగా రెండు ముక్కలు వాడింది. కోయి దృశ్య దిఖే యా నా దిఖే, ఇంద్రియంకు కోయి అనుభూతి హో యా నా హో. నేను ట్రాన్స్లేట్ చేయాలా? నేను అర్థమవుతుంది కదా. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మాతాజీ ఏం చెప్పిందంటే, మీరు ధ్యానము చేస్తున్నప్పుడు, ఏ ధ్యానము, మూడు శరీరాల ధ్యానము చేస్తున్నప్పుడు మీ కంటికేమీ కనిపించకపోవక్కర్లే. నేను మీతో చాలా సార్లు చెప్పాను, నాకు ఏమీ కనిపించదు. చెప్పానా? ఎప్పుడు నేను కళ్ళు మూసుకున్నా నాకేం కనిపించదు. అక్కడ చీకటిగా ఉంటుంది. ఓకే, చీకటిని చూసుకుంటా. కనిపిస్తే ఓకే. ఇంద్రియాలకు ఏదైనా అనుభూతి రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీరు ఆ మూడు శరీరాల ధ్యానం చేస్తూ గురుదేవులు చెప్పినటువంటి లాస్ట్ వర్డ్స్ గుర్తు, గతి ప్రకాష్కి ఓర్ గతి, సవితాకి ఓర్ గతి. అంటే అర్థం ఏంటి, మీరు ధ్యానం పూర్తయిన తర్వాత రోజల్లా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, నేను సూర్యుడి వైపు వెళ్తున్నానా, నాకు ఎట్లా తెలుస్తుంది సార్ సూర్యుడి వైపు వెళ్తున్నానా? అక్కడ గాయత్రి మంత్రం మీకు హెల్ప్ చేస్తుంది. తత్ సవితుర్వరేణ్యం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. భర్గో దేవస్య, ఈ ఐదు ఫార్ములాలు, సవితు తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య అన్నది మీరు ధారణ చేస్తే మీ నిత్య జీవితంలో మీ బిహేవియర్ అలా ఉందా టెస్ట్ చేసుకోండి. అది అన్ను క్షణము యూ షుడ్ బి అవేర్. అప్పుడు మీరు సాధకులు. మీ వయస్సు ఎంత, మీరు ఎంత చదువుకున్నారు, మీకు ఎంత జ్ఞానం ఉన్నది, అది అనవసరం. ప్రకాశం వైపు వెళ్తున్నారా, ప్రేమ వైపు వెళ్తున్నారా, దైవత్వం వైపు వెళ్తున్నారా? ఒక ఆత్మలాగా నేను ప్రవర్తిస్తున్నానా, ఒక శరీరంలాగా నేను ప్రవర్తిస్తున్నానా? ఖచ్చితంగా మనం అందరం కూడా శరీరాల వలె ప్రవర్తిస్తున్నాం. శరీరాలు అని ఎందుకంటున్నాను, మూడు శరీరాలు ముందు గ్యారంటీగా మనకున్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడింటిలో గురువు గారి యొక్క వాణి ద్వారా సవితాన్ని మీరు ధారణ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ అది. మీరు ఈ సంకల్పం తీసుకోండి, నేను తర్వాత మీకు కాగితాలు అందజేస్తాను. నేను మీరు ఆ సంకల్పం నింపినటువంటి వాళ్ళకి రేపు పరమానందజీ, నేను ఇంకా ఐదారుగురు కార్యకర్తలు, మీరందరూ కూడా కూర్చుని మనము ఆ సంకల్పానికి అనుగుణ్యంగా ఎలా జీవితం జీవించాలి, ఎంత టైం ఇవ్వగలుగుతాము అన్నది నిర్ణయిస్తాం. ఠీకేనా భయ్ సార్? అర్థమవుతుంది? అంచేత ఈ మాటలు క్యాజువల్ గా వినకండి. మీరు సంకల్పం తీసుకుంటున్నారు, ఎవరైనా తీసుకోవచ్చు. ఈ క్షణం నుంచి మీరు మారవచ్చు. ఎవరినైనా ఆదరించి గుండెలకి హత్తుకునేటటువంటి శక్తి గురుదేవునికి ఉంది. ప్రశ్న ఏంటి అంటే, ఆయన దగ్గరికి వెళ్తే కదా హత్తుకుంటాడు. మీరు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువులు ఎప్పుడు బలవంతంగా మీరు రండి అండి, అది తంత్ర అవుతుంది, అది రాక్షసత్వం అవుతుంది. అది గురువులు రాక్షసులు కారు, మిమ్మల్ని బలవంతం చెయ్యరు, కాని బుద్ధికిస్తారు, చెప్తారు మీరు ఇది చేయండి అని. మూడు శరీరాల ధ్యానము ప్రతిరోజు 20 నిమిషాల పాటు అరగంట సేపు మీరు చేసుకోవాలి. ఓకే, టైమింగ్ శాంతికంజిలో 4:30 to 5 ఉంటుంది. మనము మన సాధన క్యాంప్కి అనుగుణ్యంగా పెట్టుకుంటున్నాం, మీ ఇళ్లలో మీకు అనుగుణ్యంగా పెట్టుకోండి. అక్కడ మీరు ఎన్ని గంటలకి మొదలెట్టారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ప్రతిరోజు కూడా మీ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో సవితాశక్తి దిగుతోందా లేదా. మళ్లీ మళ్లీ ఇది చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కోయి దృశ్య దిఖే యానాదికే, నేను ఇన్నాళ్ళ బట్టి చేస్తున్నాను, నాకేమీ కనిపించలేదు, నాకే సూర్యకిరణాలు కనిపించలేదు, నేను 71 నుంచి గురువుగారి స్పందాలో ఉన్నాను, ఈ సాధన చేస్తూనే ఉన్నా, నాకేం కనిపించటంలే, కానీ నాకు అర్థమైంది, అర్థమవుతోంది, మార్పు వచ్చింది వచ్చింది, అర్థమవుతోంది కదా. నాకు కనిపించకపోయినా బయట వాళ్ళ కనిపిస్తోంది. ఇంద్రియంకో కోయి అనుభూతి హో యన్నాడు. దీనిని కొంచెం మీరు గాయత్రి మంత్రం యొక్క అర్థ వివరణ చదువుకోవాలి. వీలవుతే నేను ఈ 2-3 రోజుల్లో చెప్తాను నేను, కానీ మాస్టారే చెప్తారు, ఇది చాలాసార్లు చెప్పాను నేను. మొట్టమొదట ఏం గుర్తుండాలి, సత్ నువ్వు చేసేటటువంటి జీవిత విధానం దానికి అనుగుణ్యంగా ఉండాలి. మీకే తెలుసు మంచిదో చెడేదో, తెలియదు అని మాత్రం అనకండి. దుర్యోధనుడు కూడా ఏం చెప్తాడు అంటే, మంచి ఏంటో నాకు తెలియదు అనుకోకు, ఐ నో ఇట్, నచమే ప్రవృత్తి, కానీ చెయ్యాలనిపించదే నాకు అంటాడు. చెడు ఏంటో తెలుసు నాకు, మానాలనిపించదు, నచమే నివృత్తి. మరి మన జీవితంలో ఈ క్షణములో గురుదేవులు శాసించినట్టు జీవిస్తాను, బలవంతంగా జీవిస్తాను, ఏడుస్తూ జీవిస్తాను, ఆనందంగా జీవిస్తాను, కానీ నేను ఎలా జీవిస్తాను, గురుదేవులు చెప్పినట్టు జీవిస్తాను. గురుదేవులు చెప్పినట్టు జీవించటంలో మొదటి పాయింట్ ఏంటి, నిద్ర లేవగానే ఎప్పుడో అప్పుడు మీకు వీలున్నప్పుడు 3 శరీరాల ధ్యానం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి, మీ స్థూల శరీరములో నిష్ఠ ఉండాలి, సూక్ష్మ శరీరములో ప్రజ్ఞ ఉండాలి, కారణ శరీరంలో శ్రద్ధ ఉండాలి. ఈ 3 లక్షణాలు మీలో డెవలప్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేసుకోండి. ప్రతి క్షణము మిమ్మల్ని మీరు చూసుకోండి. నిష్ఠ అంటే ఏంటి, మీ శరీరము మీరు అనుకున్న విధానంలోనే పనిచేయాలి, శరీరము నిష్ఠ అంటే ఏంటి, 3 గంటల సేపు జపం చేస్తాను, ఇంకా శరీరం కదలకూడదు, 3 గంటల సేపు నిష్ఠగా చేస్తుంది స్థూల శరీరం. నిష్ఠ, నిష్ఠ అంటే అర్థమైందా, ఎలాంటి కార్యక్రమాల్లో నిష్ఠ ఉండాలి, గురువు గారి యొక్క కార్యక్రమాలలో, మహాకాలుని యొక్క కార్యక్రమాలలో. మళ్ళా గురువు అనగానే ఒక శరీరాన్ని దయచేసి పట్టుకోకండి, మహాకాలుని యొక్క కార్యక్రమాలలో నిష్ఠ. కానీ ఈ మహాకాలుని యొక్క కార్యక్రమాలు మనం చేయటానికి ముందు ప్రజ్ఞ కావాలి. ప్రజ్ఞలో 2 లక్షణాలు ముఖ్యం, నిష్ఠలో 2 లక్షణాలు ముఖ్యం అన్నది గుర్తుంచుకోండి, ఉత్సాహము సక్రియత. శరీరంలో ఎప్పుడు ఉత్సాహం ఉండాలి, మూడు బాగోలేదు, వాడేదో అన్నాడు, అంతేత నేను చేయను, దయచేసి ఎప్పుడో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులు మీ మానసిక స్థితిని శాసించకూడదు. ఎవడైనా కావచ్చు వాడు, నిరంతరము మీ జీవితం ఎలా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఏంటి నేను ఉత్సాహం కనిపిస్తాను, నేను నేర్పగదు, ఉత్సాహం వచ్చిందా, రైట్. ఉత్సాహముతో చేసే పనినే ఉత్సవము అంటాం, దాన్నే పండుగ అంటాం. అది మర్చిపోయాము, ఉత్సవాలంటే ఏంటో మనం మర్చిపోయాం, అవునా. అంటే ఏంటి, ఉత్సాహముతో కూడిన సక్రియత, నిష్ఠ. అంటే మీరు చేస్తున్నటువంటి పని ఏడుస్తూ యాదవ కర్మ. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో రామకృష్ణ గారు తెచ్చి పెడతారని. అయినా ఎందుకైనా మంచిదని హైదరాబాద్ వచ్చాను. వచ్చాక ఇలా ఇరికించాడు ఆయన. ఇరుక్కున్నారు కదా, ఇంకా ఇరుక్కున్నప్పుడు ఆనందంగానే ఇరుక్కోండి. నేను మీతో వార్నింగ్ ఎప్పుడో ఇచ్చాను, మీరు గురువు గారి దగ్గరికి రాకండి, వచ్చాక మీరు వెళ్ళలేరు. సో ద డోర్స్ ఆర్ క్లోజ్. ఇంకా మీరు చేయవలసింది ఏంటి? నిష్ట, ఉత్సాహము, సక్రియత. అర్థమైందా? భౌతిక శరీరంలో నిరంతరము ఉత్సాహం ఉండాలి, నిరంతరము సక్రియంగా ఉండాలి. ఈ సక్రియతకి ఒక చిన్న ఉదాహరణ, ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఒకడికి పెళ్ళయింది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ప్రభాత్ శాఖ అంటే 4:30 ఎప్పుడు పెడతారు బిజినెస్ పీపుల్ కి, వాళ్ళకి పొద్దున్నే 4:30 ఆ శాఖ పెడతారు 1 అవర్ కార్యక్రమం. ఒక యువకుడికి పెళ్ళయింది, సరే 2 రోజులు రాలేదు శాఖకి. 3వ రోజు ముఖ్య శిక్షక్ తలుపు కొట్టాడు. సరే విసిగెత్తాడు, తలుపు తీయలేదు, వెళ్ళిపోయాడు. 2వ రోజు, 3వ రోజు, 3వ రోజు ఏమైంది, వాడి భార్య ఇంత చెత్త ఉంటే పైనుంచి కూర్చుంది. మళ్ళా 2వ రోజు, 3, అలాగా 5-6 రోజులు ఈ ప్రహసనం జరిగింది. ఇంకా 12వ రోజు 14వ రోజు ఆవిడ విసిగెత్తిపోయి, బాబు మీ వాళ్ళు వచ్చారు పో అంది. అర్థమైందా? అది ఉత్సాహము, సక్రియత అంటే. అంతే తప్ప అదేదో జరగలేదు, ఇదేదో జరగలేదు కనుక మేము చెయ్యము. మీరు చెయ్యకపోతే అవకాశం కోల్పోయేది మీరు. మీకు అది అర్థమవుతుందా? మీరు ఎంత పెద్ద అవకాశం వచ్చిందో, ఎంత పెద్ద అవకాశాన్ని కోల్పోబోతున్నారు. మీరు కోల్పోకండి. మీరే కాదు మీ వాళ్ళు కూడా కోల్పోకూడదు. మీకు తెలియదు ఇది ఎంత ముఖ్యమైందో. యుగ పరివర్తనము అనేది యుగం మారినప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్లస్ పృథ్వీ గ్రహంలో మానవ జాతికి ఈ మార్పు వచ్చాక మళ్లీ మానవ జాతికి అవకాశం రాదు. మరి రాదు ఎప్పుడు, అది మీకు అర్థమవుతుందా? డి యూ అండర్స్టాండ్ దట్? యుగ పరివర్తన, యుగ పరివర్తన అని అనుకుంటున్నారు తప్ప యుగ పరివర్తన కాదు ఇది. ద ఫైనల్ ఇంతంటే దీని తర్వాత దేవత్వం వచ్చాక ఇంకా యుగం ఏం మారుతున్నామో, మారుతుందా? అమరత్వం వచ్చాక కాలాతీత స్థితికి వెళ్ళాక మీకు యుగం ఏం మారుతుంది? ఇంకా అది అర్థమవుతుందా మీకు? దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ఎనీబడీ ఆన్ ప్లానెట్ ఎర్త్ హ్యావింగ్ ఏ ఫిజికల్ బాడీ. భౌతిక శరీరధారులకు ఇది ఆఖరి అవకాశం. వస్తే దేవత్వానికి రా, లేకపోతే ఏమవుతావు? క్షిపా మజస్రం అశుభ నాచురీసేవ యోనిషు. ఫెయిల్ అవుతే ఏమవుతుందో అది అవుతుంది. ఇంత అర్థం చేసుకున్నటువంటి మీరు, ఇది మీకు అవగాహన అవుతుంది కదా? ఇది చెప్పిన మాటలు అర్థం అవటం లేదా? ఇప్పుడు నేను చెప్పిన మాట, దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ ఆఫ్ హ్యుమానిటీ అన్నది అందరికీ అర్థమైందా? ఎందుకు ఇది లాస్ట్ ఛాన్స్ అర్థమైందా? అటువంటి అప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు. ఎవరి పిలుపు వల్ల వచ్చారు? మహాకాలుని పిలుపు వల్ల. ఆ మహాకాలుని రిప్రజెంటేటివ్ ఎవరు? ఒకడే ఉంటాడు పృథ్వీ మీద. అది కూడా గుర్తుంచుకోండి, మీరు అనేక మంది రిప్రజెంటేటివ్స్ ఉండరు. మీకు అది ఎప్పుడవుతుందో, ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియదు. డివైన్ రిప్రజెంటేటివ్ ఫర్ ఎ ప్లానెట్ విల్ ఓన్లీ బి వన్. గవర్నర్లు ఎంతమంది ఉంటారు రాష్ట్రానికి? ప్రెసిడెంట్లు ఎంతమంది ఉంటారు? మరి మహాకాలుని ప్రతినిధి ఎంతమంది ఉంటారు? అది ఎప్పటికీ అర్థమవుతుంది మీకు. ఇంకోడు ఉండడు, ఆయన ఎందుకు అవ్వాలి అంటే మన అదృష్టం. ఇలా ఉన్నా మన వదలటం లేదు అన్నది మన అదృష్టం. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఎలా ఉంటే గురువు ప్రేమ ఎలా ఉంటుందో మీకు తెలియదు అసలు. ఎందుకంటే మనకి భౌతికమైన ప్రేమ గురించే అర్థమైంది, కానీ డివైన్ లవ్ వీ డోంట్ నో బట్ అండర్స్టాండ్ ఇట్. ఈ అవకాశాన్ని జారి విడుచుకోకండి. కానీ జారి విడుచుకోము అని ఉత్తినే ప్రతిజ్ఞలు చేస్తే లాభం లేదు. యూ హ్యావ్ టు వర్క్. రేపటి నుంచి మీరు ఏం చెయ్యాలో అనేది గంట ఇచ్చిన వాళ్ళు ఎంత చేయాలి, రోజుకి 2 గంటలు ఇచ్చేవాళ్ళు, రోజుకి 3 గంటలు ఇచ్చేవాళ్ళు. నేను నా వ్యక్తిగతంగా దమ్మున్నటువంటి వాళ్ళని నేను అడిగేది ఏంటంటే, మీ జీవితం మొత్తం ఇచ్చేయండి, నిర్ణయించుకుని మేము మా జీవితం మొత్తం ఇచ్చేస్తాము దీనికి అన్నవాళ్ళు అంకితం అయిపోండి. ఏం చేయాలి ఇక్కడ చెప్పబడుతుంది, ఎలా చేయాలి ఇక్కడ చెప్పబడుతుంది. ఇన్నాళ్లు మీరేం చేసుకున్నారు, ట్రైనింగ్ పొందారు. ట్రైనింగ్ ఎక్కడ పొందినా దెబ్బలాట ఎక్కడ దెబ్బలాడాలి, ఇంట్లో కాదు ఫ్రాంట్ లో దెబ్బలాడాలి. అర్థమైందా? అంచేత ఇన్నాళ్లు నాతో ఉన్నటువంటి మీకు నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, మిగతా వాళ్ళకంటే యు ఆర్ బెటర్ మిలిటరీ పీపుల్ ఇఫ్ యూ కెన్ వర్క్ ఫర్ గురుజీ. నా మాట వల్ల మీరు గొప్పవాళ్ళెవరు, మీ చేతల వల్ల మీరు గొప్పవాళ్ళు అవుతారు. నేను గొప్పవాడిని అనుకుంటే వెళ్ళాను. పాయింట్ అర్థమవుతుందా? మళ్లీ పృథ్వీ గ్రహం మీద మానవ జాతికి ఈ అవకాశము రాదు, మానవ జాతికి రాదు. మళ్లీ జంతు స్థాయిలో ఉన్నవాళ్ళు మళ్లీ ఈ స్థాయికి వచ్చాక భగవంతుడు తెలియాలి దానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు పడతాయో. అప్పుడు మీలోనే ఎవరినైనా రిప్రజెంటేటివ్ గా మహాకాలుడు పంపిస్తాడేమో, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. కోట్ల సంవత్సరాల గురించి ఆలోచించడం ఎందుకు? ఇప్పుడు రేపో మాపో మనం ఏం చేయాలో చేద్దాం. ఉత్సాహపూర్ణ సక్రియత, దాని గురించి చెప్తున్నాను. మనస్సులు ఎలా ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా, ఎంత విసుగ్గా ఉన్నా, రెండు రోజుల నుంచి నేను మంచం మీద నుంచి లేవటం లేదు. ఒంగోలు నుంచి నేను ఇక్కడికి అదే పరిస్థితిలో వచ్చాను. నేను ఇప్పుడు కూడా ప్రతి రెండు రోజులకి నేను పడిపోతూ ఉంటా. మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా, ఇప్పుడు బయటకు వెళ్ళాక పడతాను నేను, మీకు తెలుసు కదా. అది ఉత్సాహం. గురువు గారి పని చేస్తున్నప్పుడు నీరసం ఉండకూడదు. నీరసం ఉండకుండా గురువు గారే చూడాలి. నువ్వు ఉత్సాహంగా ఉంటే కదా ఆయన ఏమైనా చేయగలడు. నువ్వు నీరు ఇదిరోమంటూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? నిష్ట అంటే అర్థమైందా? ఇప్పుడు ఆ ఉత్సాహం తెచ్చుకుంటే వస్తుంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. టెన్నిస్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు నేను అదే చూస్తా. ఒక రాంగ్ స్ట్రోక్ వెళ్తుంది, వాడు ఎంత తిట్టుకుంటాడు వాడిని వాడిని. మీరేం తిట్టుకోక్కర్లేదు, మీరు గుర్తుంచుకోండి మనం గురువు గారి యొక్క శిష్యులం. నిష్ట అర్థమైందా? రెండు ప్రజ్ఞలో రెండు లక్షణాలు ఉన్నాయి, వివేకము వైరాగ్యము. వివేకము వైరాగ్యము అనేది అసలు ఏ కోరిక తీరాలన్నా కావాలి. ఆధ్యాత్మిక కోరికలే కాదు, మీకు ఏ కోరిక తీరాలన్నా వివేకము వైరాగ్యము కావాలి. సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలి అనే వివేకం ఉండాలి. దాని తర్వాత 50 రూపాయల మీద వైరాగ్యం ఉండాలి. అంతే కదా, టికెట్ ఎంతో అది అది వేరే విషయం. కానీ డబ్బే కాదు, 3 గంటలు సమయం కూడా వైరాగ్యం ఇవ్వాలి. 3 గంటలు వదిలేయాలి. అంచేత అంశదానము సమయదానము. దాని తర్వాత మీ ప్రతిభ ఎందులో చూపించాలి, ఏ సినిమా చూడటంలో చూపించాలి. రేపు అతిథి సినిమా ఏదో రిలీజ్ అవుతుందిట, మరి అందరూ ఇక్కడ ఉంటారు. మీ ప్రజ్ఞ అర్థమైందా? అంచేత ఈ 3 అంశదానము సమయదానము ప్రతిభాదానము మీరు ఏ కోరిక తీర్చుకోవాలన్నా అవసరమే కాదా? అదే మహాకాలుడికి ఇవ్వండి. నాటు కోసుకో, మీరు ఎక్కడ నాటుతారు అలాంటి ఫలితాలు వస్తాయి. నా కోసమే చేసుకుంటాను లిమిటెడ్, ప్రపంచం కోసం చేస్తాను అన్లిమిటెడ్. గురుదేవులు ఎప్పుడు చెప్పేవాళ్ళు, రిద్ధి సిద్ధుల కోసం మీరు వెంటపడక్కర్లేదు, నా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే రిద్ధి సిద్ధులు మీ వెంట పరిగెడతాయి. కానీ ఆయన పని చేస్తూ ఉంటే, పని చేస్తున్నాను అని కబుర్లు చెప్తే కాదు, బి ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. చాలా ఆనెస్ట్ గా మిమ్మల్ని మీరు ఈ 25 సంవత్సరాలలో గురువు గారికి ఎంత వెచ్చించారు, మీ అహంకార పోషణలకి ఎంత వెచ్చించారో మీరే చూసుకోండి. మీ స్వార్థం కోసము, మీరు అనుకునేటటువంటి సోది లక్ష్యాల కోసము వెచ్చించారా? కొంచెం కరెక్ట్ చేసుకోండి. కొంచెం నేను రఫ్ గా మాట్లాడినా మీ మంచికే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను నా జీవితాన్ని ఎప్పుడో గురువు గారికి సమర్పణ చేసుకున్నా, దాన్ని గురుదేవులు ఎలా మారుస్తే అలా మారుతున్నాను, అది మీకు తెలుసు. 25 సంవత్సరాలలో నా సొంతము అంటూ ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టు మీకు అనిపించిందా? ఎవరికైనా అలా అనిపించిందా? అనిపించదు, ఎందుకంటే నా సొంత నిర్ణయాలు లేవు. ఏ నిర్ణయం తీసుకున్నా అన్నది గుర్తుంచుకోండి. అది బయట వాళ్లకు కానీ పక్క వాళ్లకు కానీ రైట్ అనిపించవచ్చు, తప్పు అనిపించవచ్చు. కానీ కండిషన్ ఏంటి అంటే, ఈ వివేక వైరాగ్యాలతో పాటు శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటంటే ఆదర్శాలకి ప్రతి సమర్పణ. ఆ సమర్పణ నేను చేసుకున్నాను, నా జీవితంలో ఏ క్షణము కూడా నేను వేస్ట్ చేశాను అని ఈ క్షణం వరకు కూడా అనుకోలేదు. ఆఖరికి నీరసంగా పడుకున్నప్పుడు కూడా కంప్యూటర్ పనిచేస్తారు. ఈ రెండు రోజుల్లో 95 పేజీల మెటీరియల్, అంటే ఎందుకు చెప్తున్నాను, పడిపోతున్నాను, నుంచోలేను, పనిలేను, అవును, కానీ 95 పేజీల మెటీరియల్ ఇచ్చారు. ఇంతకీ ఏమిటా మెటీరియల్? ఏమిటా మెటీరియల్ అంటే, హిమాలయాదిలో శంబళ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ నుంచే ఈ గురు పరంపర అంతా వస్తూ ఉంటాడు. గురువు గారు కూడా నన్ను ఎవరు పంపించారో అనే మాట ఆయన ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు. ఫలానా వ్యక్తి వస్తాడు, మేడం బ్లావిట్స్కి రాసిన సీక్రెట్ డాక్టర్ ని పరిపూర్ణముగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఎవరు ఆయన? పూజ్య గురుదేవుడు. ఈ మేడం బ్లావిట్స్కి పూజ్య గురుదేవులు మధ్యన 1910లో శ్రీకృష్ణుడితో పాటు చదువుకున్నటువంటి శ్రీకృష్ణ నిర్యాణం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడితోనే ఉన్నటువంటి వ్యక్తి ఒకటి ఉన్నాడు, జ్వాలాకూల్ మహర్షి. ఆయన గాయత్రీ మంత్రం మీద 24 పుస్తకాలు రాశాడు. అజోపిస్తన్ నవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామరిష్టాయ సంభవామే ఆత్మమాయయ. శ్రీకృష్ణుడే కాదు, నువ్వు కూడా నీ ఆత్మలోంచి ఆ డివైన్ పవర్స్ ను పిండుకోవాలి. అది ఎలా పిండుకోవాలో ఈ శ్లోకంలో చెప్పబడింది. భగవద్గీత యొక్క అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ ఒక్క శ్లోకం భగవద్గీత మీద 1000 పేజీల కమెంటరీ రాశాడు జ్వాలాకుల మహర్షి. పతంజలి యోగ సూత్రాలను, రామాయణ మహాభారతాలను, వేదాలను, ఉపనిషత్తులను, బైబిల్ని, వీటన్నిటినీ కలిపి 1910 తమాషా ఏంటంటే దాని తర్వాత గురువు గారి యొక్క అవతరణ జరిగింది. ఆ పుస్తకాల నుంచి 95 పేజీలు తీసిచ్చాను నేను ప్రింట్అవుట్ తీసి బోల్డ్ చేసి గురుదేవులకి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి బోల్డ్ చేశారు 95 పేజీల పుస్తకంలో. నేను అది బోల్డ్ చేద్దామన్న సంకల్పంతో కూర్చున్నా, నాకు తలనొప్పింది. ఇంకేంటే ఆ పుస్తకం అంతా బోల్డ్ చేయాల్సిన అవసరం అనిపించింది. ఇంకేంటే ప్రతి లైన్ కూడా ఎటు ఇండికేట్ చేస్తోంది? పూజ్య గురుదేవుల వైపు ఇండికేట్ చేస్తోంది. ఇంకా ప్రతి పేజీ బోల్డ్ చేస్తే నేను మీకేం సహాయపడినట్టు? ఇంకేత సాధ్యమైనంత వరకు అతి తక్కువ బోల్డ్ చేశా. బోల్డ్ చేశానంటే అర్థమైంది కదా, ఏ లైన్ లో అయితే పూజ్య గురుదేవుల గురించి ఆ పుస్తకంలో ఇండికేషన్ ఉందో, అలాంటి వ్యక్తి ఒకడు వస్తాడు, ఆ వ్యక్తి ఇలా చేస్తాడు. ఎంత తగ్గించాలనుకున్న పేజీకి 3 లైన్స్ చేయాల్సి వచ్చింది. అంతకంటే తక్కువ నేను చేయలేకపోయాను. కొంచెం చూసుకోండి. అది అందులో ఇప్పుడు నేను చెప్పిన 3 శరీరాల ధ్యానము ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇంకంటే అప్పటికింకా అది గ్రో అవ్వలే, అది ఇప్పుడు గ్రో అయిపోయింది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను నేను? శ్రద్ధ అన్నది లేకపోతే నువ్వు ఎదగలేవు. శ్రద్ధ మయోయం పురుష యో ఎ శ్రద్ధ సయేరుక. నీ శ్రద్ధ ఎక్కడుందో నీ ఆచరణ చెప్తుంది, నువ్వేమీ చెప్పక్కర్లే. నీ పరిస్థితులు చెప్తాయి నీకు దేని మీద శ్రద్ధ ఉందో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట. చాలా పెద్ద రహస్యం నేను మీకు చెప్పాను. పరిస్థితులను మార్చివేయటానికి కావలసినటువంటి ఫార్ములా చెప్పాను నేను మీకు. యో ఏ శ్రద్ధ సైవ సహ. నీ శ్రద్ధ ఎలా ఉంటుందో నీ పరిస్థితులు ఎలా ఉంటాయి. అంతేత పరిస్థితులు మారాలంటే నువ్వేం చేయాలి? నీ శ్రద్ధ మార్చాలి. ఈ మూడు రకాలైనటువంటి మార్పులకి గురువుగారు గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకున్నారు. మిగతా వాళ్ళెవ్వరూ గాయత్రి మంత్రాన్ని ఇలా ఉపయోగించుకోవటం లేదు. ఇస్ ఇట్ క్లియర్? నేను మీతో కోరింది ఒకటి, మొత్తం మీ టైం నాతో పాటు ఇవ్వగలిగే వాళ్ళు ఇచ్చేయండి. ఇచ్చేశాక మిమ్మల్ని ఎక్కడ పంపిస్తే అక్కడ ఏం చేయమంటే అది చేయండి. దాన్ని ఏమంటారు? సమయదాని, మొత్తం జీవన దాని. అది చేయలేనటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళు, వారానికి ఒకరోజు సెలవు రోజు పూర్తిగా ఇచ్చేయండి. వీలవుతే కొంతమంది ఉద్యోగస్తులకి వెకేషన్స్ ఉంటాయి, సమ్మర్ వెకేషన్స్, అవి పూర్తిగా ఇచ్చేయండి. ఆ దమ్ము మీరు చూపిస్తే తప్ప నేను మీ కార్యక్రమాలకి దిశ ఇవ్వలేను. ఇంట్లో కూర్చుని మీరు గాయత్రి మంత్రిగా పనిచేసుకోండి, ఓకే. మూడు శరీరాల ధ్యానం చేసుకోండి, ఓకే, అది మంచిదే. వ్యక్తిగతంగా మౌళ్ళులాగా తయారవుతున్నారు, కానీ అంత సరిపోదు. మీరు పొద్దున్న ఈ సాధన చేసుకుని ఉత్సాహపూర్ణ సక్రియమైన శరీరాలతో, జ్ఞాన వైరాగ్యాలతో, శ్రద్ధతో, అంటే ఆదర్శాల వైపే మీ మనస్సు ఉంచుకున్నాక, మధ్యాహ్నం పూట మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవాలి. దాన్ని జ్యోతిధారణ అంటారు. నేను ఎంత చేయగలిగాను, ఏమి చేశాను, దాన్నే గురుదేవులు చింతన మనన అన్నారు. హర్ ది నయజన్ హర్ రాత్ నై మౌత్. ఇక్కడ భాగవతంలో చెప్పినటువంటి ఒక మాటను మీరు గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు రాబోయేటటువంటి రోజుల్లో మీ ద్వారానే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గా మారుతాయి. నా ద్వారా మారు, ఒకరి ద్వారా ఏం మారుతాయి? మీరు మారితే వాతావరణం మారుతుంది, పబ్లిక్ ఒపీనియన్ మారుతుంది, అది నేర్చుకునేటటువంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషి ఎందుకు పుడతాడు జీవితంలో? అనుభవాలు సంపాదించుకోవటానికి. ఈ ఆన్సర్ అర్థమైందా మీకు? మానవ శరీరంలో ఈ జన్మజన్మల పరంపర ఎందుకు వస్తుంది? అనుభవాలు సంపాదించుకోవటం. చాలా మంది మాకు మా పూర్వజన్మ స్మృతులు ఎందుకు గుర్తుండవు మాస్టారు అంటారు. ఏంటి, మరి మేము ఇచ్చాం కదా పూర్వజన్మలు, అవి ఎందుకు గుర్తుండవు అని. ఏమయ్యా, సరే నువ్వు మాట చేయి. 1984 డిసెంబర్లో నువ్వు భోజనం చేశావా లేదా? చేసావా? ఏం తిన్నావు? ఎందుకు గుర్తు లేదు? అది ఇంపార్టెంట్ కాదు కనుక. నీ పెళ్లి రోజు, ఇట్ డిపెండ్స్, అది మంచి రోజుగా గుర్తుంచుకుంటుందో మీరు అది రకరకాలుగా చెప్తుంటారు కదా. బర్త్డే అర్థమైందా? నీకు ఎందుకు గుర్తుండదంటే మీరు ఏ జన్మలోనూ పొందిన అనుభూతి గుర్తుంచుకోవలసినటువంటి స్థాయిలో పొందలేదు. ముందు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. గురువుగారు ఏమన్నారు, నా మార్గాన నడు నువ్వు, ప్రతిరోజు నీకు కొత్త జన్మ లాంటి అనుభూతులు ఇప్పిస్తాను. ఆ ఫార్ములా అర్థమైందా మీకు? హరిదిన్ నయా జన్మంతులు నోట్తో అంటే ఏం లాభం? ప్రతిరోజు మీకు కొత్త అనుభూతులు వస్తాయి. ప్రతి రాత్రి మీరు అమృతత్వం వైపు వెళ్తారు. అది మృత్యు అవదు, ప్రాక్టీస్ చేసుకోండి. అది జ్యోతి అవతరణ సాధన, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. మూడు శరీరాలలో కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండదు. పాయింట్ అర్థమవుతున్న? కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటో, ఈ జన్మలో ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతున్నాం, రెండో రోజు వేస్తున్నాం, మీకు అన్ని గుర్తుంటున్నాయా? గుర్తుండటం లేదా? నిన్నేం జరిగిందో అదే, వాడితో వాడిని కొట్టాలి ఇవాళ, వాడు నన్ను నిన్ను అంటాడా, నన్ను అవమానపరుస్తాడా, ఇవేగా మీకు గుర్తుండేవి? అంతకంటే గొప్ప ఏం గుర్తుండవు, కానీ గుర్తుంటాయి. కానీ గురుదేవులు చెప్పింది ఏంటి? ఇది కాదయ్యా మీరు గుర్తుంచుకోవాల్సింది. దైవీ ప్రణాళిక వైపు మీరు ఎన్ని అడుగులు ముందు వేశారు ప్రతిరోజు, అది గుర్తుంచుకోండి. ఒక అడుగైనా వేయగలరు గ్యారంటీగా, ఒక అడుగు వేసినా చాలు. కానీ దైవీ ప్రణాళిక వైపు మీరు వెళ్ళాలి అంటే మీలో 4 లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిజాయితీ, ఇమాందారి, ఆనెస్ట్ గా నువ్వు నిన్ను నిన్ను విశ్లేషణ చేసుకోవాలి. ఇతరులకి మార్కులు వేసేటప్పుడు ఏమో నెగిటివ్ పాయింట్స్ చూస్తావా, నీకు మార్కులు వేసినప్పుడు ఏమో అడ్జస్ట్మెంట్స్, పర్వాలేదు వాడి వల్ల అలా అయింది, నీ వైపు చాలా హార్డ్గా ఇతరులకి లిబరల్ గా మార్కులు వేయండి. మార్కులు కాగితం పెన్ను పట్టు కాదు, మీరు మాటలు చేతలు అవి చేస్తున్నప్పుడు ఈ ఇమాందారి ఉండాలి. నేను గురువు గారి శిష్యుడుగా మాట్లాడుతున్నాను, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, వాడు కాదు నీకు మార్కులు వేయాల్సింది, పూజ గురుదేవులు మార్కులు వేయాలి. ఎస్, హీఈస్ మై డిసైపుల్, ఆయన గర్వంగా చెప్పుకోవాలి వీడు నావాడు. ఆ నిజాయితీ, ఆ ఇమాందారి ఉండాలి. ఆయన చూస్తున్నాడు నన్ను ఎప్పుడు. మొన్న సుబ్బారావు గారు ఎవరు చెప్పారు కథ, దుర్యోధనుడు మంచివాడిని వెతకటానికి వెళ్ళాచ్చా, వాడికి అవుడు దొరకలేదు. యుధిష్ఠిరుడు చెడ్డవాళ్ళని వెతకటానికి వెళ్ళాచ్చా, వాడికి అవుడు దొరకలేదు. అది నిజమైన నిజాయితీ. కబుర్లు కాదు, అయితే నేను వెళ్ళానండి నాకు అందరూ మంచివాళ్లే కనిపించారండి అనకు, అది నిజాయితీ కాదు. డిడ్ యూ అండర్స్టాండ్ ఇట్? కానీ ఈ నిజాయితీతో పాటు ఇంకొకటి ఉండాలి, అండర్స్టాండింగ్, సమజ్దారి. ఏంటి సమజ్దారి? భౌతిక సుఖాల కోసం వెళ్తే లాభం లేదు. మామూలు ఎడ్యుకేషన్ లో ఈ సమజ్దారి మీకు బాగానే పనిచేస్తుంది. 20 ఏళ్లు కష్టపడి చదివిస్తే తప్ప మన పిల్లవాడికి భవిష్యత్తు లేదు, కనుక నేను ఎంత కష్టమైనా పడతాను కానీ వాడిని చదివిస్తాను. కానీ జన్మ జన్మల తర్వాత మానవజాతి చరిత్రలో లభించినటువంటి ఏకైక అవకాశం వదులుకుంటే మీకేం సమజ్దారి ఉందో మీరు ఆలోచించుకోండి. ఇదంతా మీరు ఆలోచించుకోవాల్సింది, నేను చెప్పవలసింది కాదు. ఐ హావ్ డిసైడెడ్, నేను నా నిర్ణయానికి వచ్చేసాను. నా కోరిక ఏంటి? ఇన్నేళ్ల బట్టి నాతో ఉన్నటువంటి వాళ్ళు నన్ను నాతో రండి. గ్యారంటీ ఏంటంటే మీరు గ్యారంటీగా నాకంటే ముందుకెళ్ళగలుగుతారు. చెప్పాను కదా మనవాడు తాత భుజాల మీద ఎక్కితే తాత కంటే పొడుగ్గానే ఉంటాడు, ఉండాలి కూడా. అర్థమైందా? అంటే మీకు ఈ సమజ్దారి ఉందా, ఈ అవగాహన ఉందా, ఈ అకేషన్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మీకు అది అర్థం అవటం లేదు, ఇంత చెప్పినా ఏడవాలి మీరు, నాకు అవకాశం పోతుందే అని. మానవ జీవితానికి లభించే ఏకైక లాస్ట్ ఛాన్స్, నువ్వు ఎంత ముసలివాడివైనా ఇదే ఛాన్స్, ఎంత చిన్నవాడివైనా ఇదే ఛాన్స్, తర్వాత ఈ ఛాన్స్ రాదు. ఎందుకంటే గ్యారంటీగా తర్వాత మీరు పుట్టబోయేది దైవీ పృథ్వీ గ్రహం మీద, అక్కడ మీకు ఈ సమజ్దారి లవి అక్కర్లే. యూ విల్ బి బోర్న్ విత్ న్యాచురల్ సమజ్దారి. ఇమాందారి, సమజ్దారి, రెండు అర్థమయ్యాయా? సిన్సియర్ గా నేను ఫలానా గురువు యొక్క శిష్యుణ్ణి అని చెప్పుకోగలవా? ఫెయిల్ అవుతాం, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ప్రోబబ్లీ జన్మంతా ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఉత్సాహపూర్ణ సక్రియత వదలను, అది నిష్ట అంటే. అర్థమైందా? నిష్ట ఎందుకు కావాలో, ఫెయిల్ అవుతాం దానికే ఉంది. చిన్నపిల్లవాడు అడుగులేస్తున్నప్పుడు పడుతూ ఉంటాడు, పడిపోయానని వాడు నడవకపోతే అర్థమవుతుంది కదా. ఇమాందారి అర్థమైందా? ఇప్పుడు మీకు కాగితాలు ఇస్తారు సుబ్బారావు గారు, మీరు ఏం చేస్తారో నా ఇంత నా ఆవేదనకి రిజల్ట్ జీరో ఆ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని ఊపగలిగేటటువంటి కార్యకర్తలు నాకు ఈనాడు లభిస్తారా? సేమ్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. ఇన్నాళ్లు మీకు దిశ ఇచ్చినటువంటి వ్యక్తిగా నా కోరిక నేను మీకు చెప్తున్నాను. నా కోరిక చెప్పటంలో తప్పు లేదు కదా, మీ ఇష్టం, మీరు దాన్ని అమలు పరుస్తారు పరుస్తారు. ఇమాందారి, జిమ్మేదారి, ఇంకా ఇవి రెండు ఉన్నప్పుడు ప్రజలు ఏదేదో అంటూ ఉంటారు, దాన్ని ఎదుర్కొనేటటువంటి సాహసం కావాలి మీకు, బహదూరి కావాలి. భూత భవిష్య వర్తమానాలు దర్శించి చెప్పగలిగేటటువంటి ఒక వ్యక్తి ఇటువంటి అవకాశం మీకు మళ్లీ రాదని చెప్పినప్పుడు దానికి తగినట్టు మీరు దూకేయగలరా? లేకపోతే ఉండండి మా ఆయన్ని అడిగొస్తాను, ఉండండి మా ఆవిడ్ని అడిగొస్తాను, ఉండండి మా వాడు లైఫ్ లో సెటిల్ అయ్యాక వస్తాను. వచ్చినా రాకపోయినా యుగ నిర్మాణం జరిగి తీరుతుంది. నువ్వు వస్తే యూ విల్ గెట్ ది క్రెడిట్, కానీ రావటానికి సాహసం కావాలి, బహదూరి. అర్థమైందా? సమజ్దారి, ఇమాందారి, బహదూరి. ఇదంతా సరే బానే ఉంది, రెండు రోజులు చేశాక నాకు చేయను అన్నావు అనుకో, ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, నీ డెసిషన్ కి నువ్వు రెస్పాన్సిబుల్. మాస్టర్ మీరు చెప్పారు కనుక వచ్చాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేనేం చేస్తా? ఎవడో ఒకడు మెడిసిన్ చదివాడు, ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక కోశాడు. కోశాక ప్రొఫెసర్ గారు ఏం చేయాలంటే చస్తాడు అక్కడ పేషెంట్ కదా. అంచేత రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీది. కానీ నా కోరిక చెప్తున్నాను, నేను చేసింది చెప్తున్నాను. నేను చేయండి, మీకేం చెప్పటండి. ఎప్పుడైనా నేను చేయని సాధన మీకు చెప్పినట్టు గుర్తుందా? ఎప్పుడైనా ఎవరైనా చెప్పగలరా, మాస్టారు మీరు ఈ సాధన చేయలేదు మాకు చేయిస్తున్నారని? ఒక్కళ్ళు చెప్పండి ఆ మాట. రెండు సాధనలు నేను చేయకుండా చెప్పాను నేను మీకు, అది ముందే చెప్పాను నేను, నేను చేయలేదని కూడా. కానీ తమాషా ఏంటంటే, ఇన్ని సాధనలు నేను చేయించినప్పుడు ఏ రెండు సాధనలు నేను చేయకుండా మీకు చెప్పానో మీరు మర్చిపోయారు. గుర్తున్నా పర్వాలేదు, నేను చెప్తున్నాగా నేను చేయకుండా చేయించానండి. క్లియర్? ఇమాందారి ఫస్ట్, నిజాయితీ. నెక్స్ట్ ఏంటి? సమజ్దారి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఇటువంటి అవకాశం మీకు రాదు అన్నది అర్థం చేసుకోండి. ఆ ఊపుతో దిగండి. మీరేమీ నష్టపోరు, ఏమీ నష్టపోరు. గురువును నమ్ముకున్నటువంటి వ్యక్తి ఈనాటి వరకు కూడా నష్టపోలేదు. గురువు గారు కుండలిని పుస్తకం ఏం రాశారో చూసినా, శీషి దియే గురుమిలే తోభి సత్తాజాన్. భావం అర్థమవుతుందా మీకు? శీషి దియే గురుమిలే తోభి సత్తాజాన్. శిరస్సు ఇచ్చేసిన అంటే ప్రాణాలు ఇచ్చేసిన నీకు గురువు లభిస్తే, మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు గురువు మీ వెంట పడుతున్నాడు. ఖచ్చితంగా అది మన పూర్వజన్మల అదృష్టమే. కానీ అవకాశాన్ని వదులుకుంటే డాట్ డాట్ డాట్. క్లియర్? మరి ఇంతకీ గురువు గారి యొక్క పనేంటి? మేమేం చెయ్యాలి ఈ గురువు గారి కోసం? మహాకాలుడి యొక్క ఈ కార్యక్రమాలలో మేము ఏమి చెయ్యాలి? వెరీ సింపుల్ ఆన్సర్, సమర్పణ. ఇంకేమి చేయక్కర్లే. మీరు గురువుగారు తన ఆత్మకథలో కబీర్ దాస్ గా నేను సమర్పణ చేసుకోలేకపోయాను, సమర్థ గురు రామ్ దాస్ గా నేను సమర్పణ చేసుకోలేకపోయాను, శ్రీరామకృష్ణ పరమహంసగా నేను సమర్పణ చేసుకోలేకపోయాను, శ్రీరామ్ శర్మ ఆచార్యగా సమర్పణ అంటే ఏమిటో, ఉపాసన సమర్పణ యోగము అని ఒక వాల్యూమ్ ఉంది, అది చదవండి. సమర్పణ చేయటం నేర్చుకోండి. దేనికి? ఇప్పుడు మీరు మీ ఇంద్రియాలకి సమర్పణ చేసుకున్నారు. మీ ఇంద్రియాలకి సుఖంగా ఉంటే చేస్తారు, సుఖంగా లేకపోతే చేయరు. భౌతిక శరీరం, ఎడ్యుకేషన్, అది వచ్చినప్పుడు కోరికలకి సమర్పణ. పాయింట్ అర్థమవుతుందా? చదవాలని లేదు, నిద్ర వచ్చేస్తుంది కానీ ఫస్ట్ క్లాస్ రావాలి అనే కోరిక ఉంది, కోరికకి సమర్పణ చేశారు. ఇంకాస్త పైకి వెళ్తారు, ఓ పొలిటీషియన్, ఓ బిజినెస్ మ్యాన్, ఓ సైంటిస్ట్, ఓ యాక్టర్, ఓ టీచర్ అవుతాడు. అప్పుడు దేనికి సమర్పణ చేస్తాడు? వాడు ఆలోచనలకి సమర్పణ చేస్తాడు. అర్థమైందా? గురువు గారు పంచవీరభద్ర సాధన అనే ఒక అద్భుతమైనటువంటి సాధన చేసి, తర్వాత చెప్తాను ఆ సాధన యొక్క విశేషత ఏమిటో. ఈ సాధనతో గాయత్రీ మంత్రం యొక్క 5 ముఖాలను విశ్వవ్యాప్తముగా చేసి ఈ ఆలోచనలలో మార్పు తీసుకొచ్చేశారు. ఒక బిల్డింగ్స్, ఒక 70-story బిల్డింగ్ తయారు చేస్తున్నారు అనుకోండి, దాని బ్లూ ప్రింట్ ముందు రెడీ అయిపోతుంది. ఎంత లోతుగా తవ్వాలో, ఎన్ని పిల్లర్స్ వేయాలో, ఎంత ఫౌండేషన్ వేయాలో అప్పుడే నిర్ణయించుకోకపోతే 70-story బిల్డింగ్ లేవదు. అవునా? ఇది అర్థమవుతుందా మీకు? అంచేత మొట్టమొదట ఓ 70-story బిల్డింగ్ లేస్తున్నప్పుడు కనుక మీరు అక్కడికి వెళ్లి చూస్తే మీకు కనిపించేది ఏంటి? గోతులు. మామూలు గోతులు కాదు, పెద్ద పెద్ద గోపులు, అంత చెత్త చెదారం అంతా కనిపిస్తుంది. ఈనాటి దేశ పరిస్థితులు అవి. ఇది చెత్త చెదారం అనుకోకండి, పాలిటిక్స్ లో కనిపిస్తున్నటువంటిది, బిజినెస్ పీపుల్ లో కనిపిస్తున్నటువంటిది, సైంటిస్టులు, ఇవంతా కూడా పంచవీరభద్ర సాధన వల్ల. గాయత్రి యొక్క ఈ ఐదు ముఖాలను మార్చేయటానికి గురువు గారు చేసిన విశేష సాధన వల్ల. ఉదాహరణ అర్థమవుతుందా? 70-story బిల్డింగ్ కడుతున్నప్పుడు మొట్టమొదటి అక్కడికి వెళ్లి చూస్తే ఏం కనిపిస్తుంది మీకు? కానీ మీకు తెలుసు అక్కడ పెద్ద బిల్డింగ్ వస్తుందని. ఇప్పుడు అదే జరగబోతోంది. అర్థమైందా? కానీ ఇది జరగటానికి గోతులు తవ్వేవాడు, రాడ్ బెండరు, ఇంకా 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 ఓ 70-story బిల్డింగ్ తయారు చేయడానికి ఎంతమంది కార్యకర్తలు కావాలి? ఇద్దరితో అయిపోతుంది అనుకుంటా. అవ్వదు కదా. మరి విశాల ప్రపంచం నవనిర్మాణం చేయాలంటే ఎంతమంది కార్యకర్తలు కావాలి? మరి ఈ కార్యకర్తలందరూ ఎలా చేయాలి? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎట్ట? అర్థమవుతుందా? ఓ విశాలమైనటువంటి నిర్మాణం చేయాలి అంటే ప్రతి ఒక్కడూ వాడి రోల్ తెలియాలి వాడికి. అర్థమవుతుంది కదా? కార్పెంటర్ కార్పెంటర్ పని చేస్తూ ఉంటాడు ఎక్కడో, ఇక్కడ చేయడు వాడు, ఎక్కడో చేస్తూ ఉంటాడు, తర్వాత వాళ్ళ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేస్తాడు. వాడా పని చేస్తూ ఉంటే వాడు యుగ నిర్మాణం పని చేస్తాం లేదు అనుకోవద్దు. నీతో లేకపోతే వాడు నీకు తెలిస్తే ఇంటర్ లింక్స్ తెలియాలి. క్లియర్? అంచేత ఈనాడు మొత్తం ప్రపంచము నవ నిర్మాణానికి రెడీ అయిపోయి ఉన్నది, దానికి తగిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కార్యకర్తల లోటు ఉన్నది, అందులో డౌట్ ఏ లేదు. మీరు ఇల్లు కట్టి చూస్తే మీకు తెలుస్తుంది. అది ఓ చిన్నీళ్ళు కట్టుకోవటానికి కూడా ఇవాళ వచ్చిన వర్కర్ రేపు రాడు, అదే కర్మ ఇక్కడ వస్తుంది. మరి మీరు ఆ కార్యకర్తలుగా మారగలరా? మారగలిగితే ఇవాళ మీరు ఎంత సమయ అంశ ప్రతిభాదానాలు ఇవ్వగలరో రాసి ఇవ్వండి, స్పష్టంగా ఇవ్వండి, మొహమాట పడకండి, ఎక్కువ ఇవ్వండి. అవకాశం యొక్క గంభీరత తెలుసుకుని రూపాయి నయాపైసలతో కాదు మొదలెట్టాల్సిందే. అర్థమైందా? సామూహికంగా లక్షలతో మొదలెడదాం. అంటే మా తమ్ముడు చెప్తూ ఉంటాడు చూసారా, నేను మా తాతగారు కలిసి 100 లంకణాలు చేశాం, అందులో 99 లంకణాలు మా తాతగారు చేశారు, ఒక లంకణం కొన్ని అలాగైనా కలిసి చేద్దాం. జయ గురుదేవ్.